మహిమ కలిగిన దేవానికి స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయము నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాలము మాకు దీవెన కర్మగాను ఆశీర్వాద కర్మగాను ఉండనట్లు సహాయం చేయమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటూ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాలో అతి వినయంతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను అపోస్తల కార్యములను ధ్యానం చేస్తూ అపోస్తల కార్యముల తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాల్ని కొన్ని విషయాల్ని ముందుకు తీసుకొని వచ్చాను. ప్రత్యేకంగా 10 మేజర్ పర్సిక్యూషన్స్ ని ముందుకు తీసుకొని వచ్చాను. సో ఒకసారి 5 మేజర్ పర్సిక్యూషన్స్ ని, ఆ తర్వాత మరొక 5 మేజర్ పర్సిక్యూషన్స్ ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈరోజు మరొక టాపిక్ అందులో నుంచి నేను తీసుకొని ఈ రోజుతో కంప్లీట్ గా ఈ టాపిక్ ని నేను కంక్లూజన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఇష్టపడుతున్నాను. సో అపోస్తలుడైన పౌలు నీరో చక్రవర్తి పరిపాలన కాలంలో బంధించబడ్డాడు. అతని కాలంలోనే శిరఛేదనము చేయబడి క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించాడు అనే విషయాన్ని మీకు ముందుకు తీసుకొని వచ్చాను. అది క్రీశకం 64వ సంవత్సరం. ఈవెన్ అదే టైంలో పేతురు కూడా క్రీస్తు కొరకు తలకిందులుగా సిలువ వేయబడి ప్రభు కొరకు హతసాక్షిగా మరణించాడు అనేటువంటి విషయాన్ని కూడా ముందు తీసుకొని వచ్చాను. నీరో చక్రవర్తి సంఘాన్ని ఎంత దారుణంగా హింసించాడో, ఆ తర్వాత అతని తర్వాత వచ్చినటువంటి డొమీషియన్ చక్రవర్తి, ఆయన ఎంత దారుణంగా సంఘాన్ని చిత్రవద గురి చేశాడో మీ ముందుకు తీసుకొని వచ్చాను. జస్ట్ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ నీరో చక్రవర్తి క్రీశకం 54 నుంచి 68 సంవత్సరాల మధ్య కాలంలో సంఘాన్ని ఎంతగానో హింసించాడు. తర్వాత క్రీశకం 90 నుంచి 96 సంవత్సరాల మధ్య కాలంలో డొమీషియన్ చక్రవర్తి సంఘాన్ని ఎంతగానో హింసించాడు. ఆ తర్వాత క్రీశకం 4 నుంచి 117 సంవత్సరాల వరకు ట్రాజన్ చక్రవర్తి సంఘాన్ని అత్యంత దారుణంగా చిత్రవదకి గురి చేశాడు. ఆ తర్వాత క్రీశకం 138 నుంచి 161 సంవత్సరాల మధ్య కాలంలో 4వ వాడైనటువంటి ఆంటోనియస్ పైయస్ అనేటువంటి చక్రవర్తి సంఘాన్ని ఎంతో దారుణంగా హింసించి వేధించాడు. అటు తర్వాత క్రీశకం 161 నుంచి 180 సంవత్సరాల మధ్య కాలంలో 5వ వాడైనటువంటి మార్కస్ ఆరోలియస్ చక్రవర్తి ఆయన సంఘాన్ని వేధించి హింసించాడు. ఆ తర్వాత 6వ వాడైనటువంటి సెప్టిమస్ సెవరస్ అనేటువంటి చక్రవర్తి క్రీశకం 200 నుంచి 211 సంవత్సరాల మధ్య కాలంలో ఆయన సంఘాన్ని హింసించాడు. అటు తర్వాత 7వ వాడైనటువంటి మాక్సిమస్ చక్రవర్తి, ఈయన క్రీశకం 235 నుంచి 237 సంవత్సరాల మధ్య కాలంలో సంఘాన్ని ఎంతగానో హింసించి వేధించాడు. ఆ తర్వాత 8వ వాడైనటువంటి డేసియస్ చక్రవర్తి క్రీశకం 250 నుంచి 253 సంవత్సరాల మధ్య కాలంలో సంఘాన్ని ఎంతో ఈయన కూడా బహుభయంకరంగా వేధించాడు. అత్యధికమైనటువంటి క్రూరమైనటువంటి చర్యలకు పాల్పడ్డాడు. క్రైస్తవుల్ని ఊచకోతం కోయడమే లక్ష్యంగా వీళ్ళందరూ కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత క్రీశకం 254 నుంచి 302 సంవత్సరం వరకు 9వ వాడైనటువంటి వెలేరియన్ చక్రవర్తి కూడా సంఘాన్ని ఎంతో దారుణంగా వేధించాడు. అటు తర్వాత క్రీశకం 302 నుంచి 305 సంవత్సరాల మధ్య కాలంలో 10వ వాడైనటువంటి డయోక్లేషియన్ చక్రవర్తి కూడా సంఘాన్ని ఎంతగానో హింసించాడు. ఈ 10 మంది కాదు, ఈ 10 ఇంకా మధ్యలో వేరే వేరే చక్రవర్తులు కూడా వచ్చారు. అయితే బహు కొద్ది కాలం వాళ్ళు పరిపాలన చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ పేరు మందుకు మెన్షన్ చేయడం లేదంటే వాళ్ళెవరు కూడా సంఘాన్ని అంతగా వేధించలేదు, సంఘం జోలికి రాలేదు. కానీ ఈ 10 మంది మాత్రం సంఘాన్ని నాశనం చేయడమే వాళ్ళకు ప్రాణాధారమైనట్టు, అపోస్తలుడైన పౌలు గురించి అదే రాయబడుతుంది కదా, సంఘం నాశనం చేయడమే తనకు ప్రాణాధారమైనట్టు పనిచేశాడు. ఆ విధంగా వీళ్ళు 10 మంది కూడా సంఘం భూమి మీద లేకుండా అంతమొందించాలి అన్నట్లుగా వీళ్ళు ప్రయత్నం చేశారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడారా, మరి ఎందుకని ఇక్కడతో ఆగిపోయింది? వాట్ నెక్స్ట్? ఆ తర్వాత ఏం జరిగింది? దాన్ని ఈరోజు మీ ముందుకు నేను తీసుకుని రావాలని ఇష్టపడుతున్నాను. అసలు అంతకంటే ముందు ఎందుకని ఈ రోమీయులు, రోమా చక్రవర్తులు సంఘాన్ని అంతగా ద్వేషించారు? ఎందుకు సంఘాన్ని అంతగా హింసించటానికి, వేధించటానికి కంకణం కట్టుకున్నారు? ఈవెన్ ఈరోజు కూడా మనకు చాలా మందికి ఇదే ప్రశ్న వస్తుంటుంది. ఏం తప్పు చేశారు క్రైస్తవులు? ఎందుకు క్రైస్తవుల మీద దాడులు? ఎందుకు ఈ నిందలు? ఎందుకు క్రైస్తవులను ఇంతగా హింసిస్తున్నారు, ఊచకోతకు వస్తున్నారు? మేము చేసిన నేరం ఏంటి అనే ప్రశ్నలు చాలా సందర్భాల్లో మనకు ఎత్తుంటాయి. అయితే ఈ ప్రాముఖ్యమైన సమయంలో వై రోమన్స్ హేట్స్ క్రిస్టియన్స్? ఎందుకని ఈ రోమీయులు, రోమా చక్రవర్తులు క్రైస్తవ సంఘాన్ని అంతగా ద్వేషించారు, అసహించుకున్నారు? క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను చెప్పే టాపిక్ అంతటికి టైటిల్ మీరు మైండ్ లో పెట్టుకోండి. టైటిల్ ఏంటంటే హౌ సాటన్ టెంప్ట్స్, సాతాండు ఏ విధముగా శోధిస్తాడు, సాతానుడు ఏ విధముగా అబద్ధమాడుతాడు, అపవాది లేక సాతానుడు ఏ విధముగా మోసగిస్తాడు. ఈరోజు నేను ముఖ్యంగా మీ ముందు హైలైట్ చేయబోయేటటువంటి విషయం ఇదే, హౌ సాటన్ చీట్స్, అపవాది ఏ విధముగా మోసగిస్తాడు. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో, ఈ ఆధునిక సంఘంలో ఈ అంశాన్ని మనం తెలుసుకోవడం, దీనికి ఒక సపోర్ట్ గా, ఒక బేస్ గా సంఘ చరిత్రలోని ఒక విషయాన్ని మనం అంటి పెట్టుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకోసమే విషయాలు నేను చెప్తున్నాను. ఈరోజుతో ఈ టాపిక్ నేను ముగిస్తాను. సో ఎందుకు రోమీయులు క్రైస్తవుల్ని అంతగా ద్వేషించారు అంటే దానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే ఈ రోమా రూలర్స్, ఒక రోమా అధికారులు ఏమని నమ్మారంటే, క్రిస్టియానిటీ లేకపోతే క్రిస్టియన్స్ చర్చ్ అనేటువంటిది జూడాయిజంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఒక వింగ్, ఒక యూదా మతంలో నుంచి బయటకు వచ్చినటువంటి జస్ట్ ఒక సంస్థ, ఒక వింగ్ అనమాట. అదొక ఒక ఒక విభాగం లాగా వాళ్ళు భావించారు. ఆల్రెడీ యూదులు రోమీలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు కదా, సో తిరుగుబాటు చేస్తా ఉన్నారు కాబట్టి రోమీల్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇదే క్రమంలో ఈవెన్ ఈ క్రైస్తవులు కూడా మనం ఇప్పుడు ఇలాగే వదిలేస్తే రేపు వీళ్ళు కూడా ఒక నాయకుడు ఉన్నాడు, ఎందుకంటే ఇతరు కూడా యూదా నాయకుడే, సో ఇతన్ని అనేక మంది వేల మంది వెంబడిస్తున్నారు, రేపు వీళ్ళందరూ కూడా ఒక మహాసైన్యమై మరలా మన మీదకే తిరుగుబాటు చేస్తారు అన్న ఒక భయం మనలో ఉంది. ఆ ఒక భయంతో ఈవెన్ యూదుల్ని ఏ విధంగా అణిచివేస్తా ఉన్నారో, అదే క్రమంలో యూదా మతంలో నుంచే వచ్చినటువంటి ఇది ఒక విభాగం కాబట్టి వీళ్ళని కూడా మనం అణిచివేయాలి, అణిచివేయకపోతే మనకు ప్రమాదం అని అనుకున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్ రోమా అధికారులు క్రైస్తవుల్ని అంతగా వేధించి హింసించడానికి. రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, క్రిస్టియన్స్ వేర్ మోనోథియిస్టిక్. మోనో అంటే ఏక, మోనోథియిస్టిక్ అంటే ఏక దేవతారాధికుడు. కానీ రోమన్లలా కాదు, ఈవెన్ మన హైందవ మత భారతదేశంలో కూడా ఇదే సమస్య. ఒక రోమన్లు ఎవరంటే పాలిథియిస్ట్లు అని అంటారు. పాలి అంటే అనేకమైన, మోనో అంటే ఏకమైన. సో పాలిథియిస్ట్ అంటే అనేకమైనటువంటి దేవతారాధికులు, అనేక మంది దేవతలను కొలుస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఈ రోమన్లు ఆకాశంలో ఉండేటువంటి గ్రహాలను దేవుళ్ళుగా చెప్పుకొని వాళ్ళనే వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. ఈవెన్ జూపిటర్, వీనస్, ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, వాళ్ళని వీళ్ళు దేవుళ్ళుగా కొలుస్తూ ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, వీళ్ళు క్రిస్టియన్స్ ఈ మోనో పాలిథియిస్ట్ల అందరినీ కూడా వ్యతిరేకించారు. లేదు, ఇంతమంది దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కడే. భారతదేశంలో ఇప్పుడు ఇదే సమస్య తలెత్తుతుంది. ఓకేనా, సమస్య ఏంటి? సో నీ దేవుడిని నువ్వు దేవుడు అనుకుంటే సమస్య లేదు. వచ్చిన సమస్య ఏంటంటే, మీ దేవుళ్ళందరూ దేవుళ్ళు కాదు, మా దేవుడే దేవుడు అని అంటే వాళ్ళకి నచ్చడం లేదు. అది వాళ్ళకి ఇంకా కోపాన్ని కలిగిస్తుంది. ఈయనే నిజమైన సృష్టికర్త, ఈయనే నిజమైన దేవుడు అంటే మరి మా దేవుళ్ళందరూ ఎవరు? మా దేవుళ్ళు దేవుళ్ళు కారా? ఎందుకు మా మతాన్ని మా దేవుళ్ళ మీరు కించపరుస్తున్నారు? కాబట్టి మా మతాన్ని మేము రక్షించుకునేటువంటి పనిలో పడ్డామని చెప్పి ఈరోజు అటాక్స్ దాడులు చేస్తా ఉన్నారు. సో ఆ రోజు వచ్చిన సమస్య కూడా అదే. రోమీయులేమో అంత అనేకమైన దేవత ఆరాధికులుగా వాళ్ళు అనేకమైన దేవతలను ఆరాధన చేస్తా ఉంటే, ఈ క్రిస్టియన్స్ ఏమో దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అని పట్టుకొని కూర్చున్నారు. దాని కొరకు చంపబడ్డారు, హింసించబడ్డారు, వేధించబడ్డారు, నరికివేయబడ్డారు, తలక్రిందులుగా సిలువ వేయబడ్డారు, ఎక్సాకారంలో సిలువ వేయబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, చర్మపు చొక్కాయిల్లో చుట్టబడ్డారు, తారు పూసి తగలపెట్టబడ్డారు కదండి. ఎందుకు ఇవన్నీ కూడా అంటే, దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ స్టేట్మెంట్ ని చేత పట్టుకోవడం కోసం వాళ్ళ ప్రాణాలని సహితం వాళ్ళు దారపోశారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడే మనం ఆదిమ సంఘానికి ఆధునిక సంఘానికి కూడా వ్యత్యాసం చూడొచ్చు. ఆదిమ సంఘం అక్కడ క్రీస్తు కొరకు నిలవబడాలనుకొని వాళ్ళు చంపబడ్డానికి ఇష్టపడ్డారు. కానీ క్రీస్తు కొరకు నిలవబడాలని తిరగబడలేదు, దాడి చేయలేదు, అటాక్ చేయలేదు. అర్థం చేసుకోండి. కానీ ఆధునిక సంఘం క్రీస్తు కొరకు మేము నిలవబడతామని చెప్పి ఏం చేస్తున్నారో మనకు తెలుసు. తిరగబడుతున్నారు, దాడులు చేస్తా ఉన్నారు. వీళ్ళు కూడా క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హక్కులు మనం కాపాడుకుందామని అనుకుంటున్నాం. నిజమే కాదండో లేదు, మన హక్కులు మనం కాపాడుకోవాలి. మన హక్కు ఏంటి? మత స్వాతంత్రపు హక్కు. సో ఈరోజు మన మత స్వాతంత్రపు హక్కు మనకేమిచ్చింది? మనం నమ్మినటువంటి విశ్వాసాన్ని మనం స్వచ్ఛందంగా ప్రకటించుకున్నటువంటి హక్కు మనకిచ్చింది. కాబట్టి మాకు ఆ హక్కు ఉంది కాబట్టి మేము ప్రకటిస్తున్నాం, మా హక్కును మేము కాపాడుకుంటాం అని అంటున్నాం. బాగానే ఉంది, వెరీ గుడ్, నేను కాదండో లేదు. అయితే రేపు ఇప్పటికే వచ్చి వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్నో ఆ చట్టాలని టకటక ఈజీగా మార్చగలిగినటువంటి వాళ్ళు రేపు ఆ పదాన్ని కూడా మార్చగలిగితే, రేపు ఆ హక్కును కూడా తొలగించేస్తే, అప్పుడు నీకు చట్టంలో హక్కు లేదు కాబట్టి సువార్త ప్రకటించవా? అప్పుడు కూడా సువార్తను ప్రకటిస్తాం. విషయం ఏంటంటే, రాజ్యాంగంలో మనకు హక్కు కల్పించబడింది కాబట్టి మనం సువార్త ప్రకటించడం లేదు. ప్రభు మనకు ఆజ్ఞాపించాడు కాబట్టి మనం సువార్త ప్రకటిస్తున్నాం. అయితే ప్రభు సువార్తను ప్రకటించమని చెప్పినప్పుడే ఆయన మరొక విషయాన్ని కూడా చెప్పాడు, అది మర్చిపోతున్నాం మనం. అదేంటది? ఈ లోకం మీకంటే ముందు నన్ను వెలివేసింది, నన్ను వెలివేసిన లోకం మిమ్మల్ని వెలివేస్తుంది, నన్ను తృణీకరించిన లోకం మిమ్మల్ని తృణీకరిస్తుంది. మీరు వెలుగులో ఉన్నారు కాబట్టి చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగు క్రియలు అర్థం కావు. ప్రభు ముందుగానే చెప్పాడు మనల్ని, వాళ్ళు ద్వేషిస్తారు, అసహించుకుంటారు, సొంత తల్లిదండ్రులే దూర వాళ్ళే శత్రువులు అవుతారు, వాళ్ళే మిమ్మల్ని సభలకు అప్పగిస్తారు. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘం క్రీస్తు కొరకు నిలబడింది. కానీ ఎలా నిలబడింది అంటే, చంపుతుంటే చంపబడింది, హింసిస్తుంటే హింసించబడింది, వేధిస్తుంటే వేధించబడింది. కానీ క్రీస్తుని విశ్వాసాన్ని నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. దాని రిజల్ట్ ఏంటి తెలుసా? సంఘం చాలా వేగంగా విస్తరించింది. ఎంత వేగంగా? చాలా వేగంగా విస్తరించింది. సో వీళ్ళు మోనోథీస్ట్ కాబట్టి ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకు వాళ్ళు అంతగా ద్వేషించారు అనేటువంటిది. రెండవది, ఈ రోమా నాయకులు చక్రవర్తులు ప్రత్యేకంగా వాళ్ళు కేవలము గ్రహాల్ని మాత్రమే కాదు, రోమా చక్రవర్తులు చాలా సందర్భాల్లో తమ్మును తాము దేవుళ్ళుగా పిలుచుకునేటువంటి వారు, ప్రతి ఒక్కరు కూడా తమ్మును దేవుళ్ళుగా ఆరాధించాలి అని ఇష్టపడేటువంటి వాళ్ళు. ఆ భావనలో వారిలో ఉంది. కాబట్టి రోమా ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళకి నమస్కరించి వాళ్ళకు మొక్కుతూ ఉన్నారు. కానీ క్రిస్టియన్స్, క్రైస్తవులు మాత్రం వాళ్ళు స్థిరంగా నిలబడ్డారు. లేదు, మా దేవుడు ఒక్కడే, ఆయన్ని మాత్రమే మోకరించి నమస్కరిస్తాం, మరి ఎవరిని కాదు. ఇది రోమా సైనికులకి అధికారులకి కోపం తెప్పించింది. మా ప్రభుత్వంలో ఉంటూ, మా బానిసత్వంలో ఉంటూ, మేం పెట్టిన ఎంగిలి మెతలు పడేస్తూ తింటూ, మీరు మమ్మల్నే వ్యతిరేకిస్తారా, ఎదిరిస్తారా అన్నటువంటి ఒక అసూయ ద్వేషం క్రైస్తవుల మీద కలగడం వలన క్రైస్తవుల్ని బహుభయంకరంగా హింసించడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అయింది. ఆ తర్వాత క్రైస్తవులు చేస్తున్నటువంటి ఆరాధన పద్ధతి వాళ్ళకి కొన్ని అనుమానాలు పుట్టించింది. ఉదాహరణకి చూడండి, బికాస్ దే ఆర్ ప్రసిక్యూటింగ్ వాళ్ళు పర్సిక్యూట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు హింసిస్తున్నారు కాబట్టి వీళ్ళు రహస్యంగా రాత్రులు అప్పుడప్పుడు సీక్రెట్ గా గ్యాదర్ అవుతూ అక్కడ వీళ్ళు ఆరాధన చేసుకుంటా ఉన్నారు. సో వీళ్ళ అనుమానం ఏంటంటే వీళ్ళు రాత్రుల్లో ఎందుకు కూడుకుంటున్నారు. సో వీళ్ళు రాత్రులు కూడుకున్నప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళు సహవాసంగా కూడుకున్నప్పుడు ప్రభు బల్లారాధనిస్తా ఉన్నారు. ప్రభు బల్లారాధనిస్తున్నప్పుడు ఆ ప్రభు బల్లారాధనలు ఏం చెప్తున్నారు, ఇదిగో నా దేహము నా శరీరము, ఇదిగో నా రక్తము మీకు ఇచ్చుచున్నాను. సో బయట నుంచి వినేటువంటి వాళ్ళకి ఏమనిపించిందంటే, అరే ఏంటిది వీళ్ళేమన్న నరమాంస భక్షకుల లోపల కూర్చొని ఇదిగో నా శరీరమును మీరు తినండి నా రక్తమును మీరు త్రాగండి అని మాట్లాడుకుంటున్నారు. అంటే లోపల వీళ్ళేదో నరబలి ఇస్తున్నారు, లోపల వీళ్ళు మనుషుల్ని చంపి ఆ శరీరాన్ని తింటున్నారు, ఆ రక్తాన్ని తాగుతున్నారు అనేటువంటి ఒక అనుమానాన్ని జస్ట్ వీళ్ళ మీదకే అపవాది క్రియేట్ చేశాడు. ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. సో రోమీలు క్రైస్తవులను అసహించుకోవడానికి కానీ, ద్వేషించడానికి కానీ, హింసించడానికి కానీ ఇది మరొక కారణం. సో క్రీస్తునందు పరిమితులారా, దీంతో పాటు క్రైస్తవులు ఎప్పుడు కూడా సామాజికమైన సేవలో ముందుంటున్నారు. ఎక్కడ ఏ కష్టం ఎవరికి వచ్చినా ముందెళ్ళిపోయి సహాయం చేస్తా ఉన్నారు. సో దీని వలన గొప్ప గొప్ప వ్యక్తులకు, మీన్ బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి రావాల్సిన పేరు ప్రతిష్టలన్నీ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. జనాలు ఆటోమేటిక్ గా క్రైస్తవులను మెచ్చుకుంటున్నారు. దాన్ని చూసి వీళ్ళు తట్టుకోలేకపోయారు. సో ఈ ధనికులందరూ కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర, రోమా సైనికుల దగ్గర విజ్ఞప్తులు చేయడం ప్రారంభించారు. అది ఒక కారణం వీళ్ళని అణిచివేయడానికి. ఆ తర్వాత మరొక కారణం కూడా మనం గమనించినట్లయితే, ఈ ఎవరైతే ఈ జూపిటర్ ని కాని, ఓకేనా, లేకపోతే ఈ వీనస్ ని కాని, ద్యూపతిని కాని వీళ్ళని దేవుళ్ళుగా ఆరాధన చేస్తా ఉన్నారో, వీళ్ళలో కంసాలు ఉంటారు కదా, వీళ్ళేం చేసేవాళ్ళంటే ఆ విగ్రహ ప్రతిమలను చేసి అమ్మేవాళ్ళు. దాని వలన వాళ్ళకి బహుభయంకరమైనటువంటి వ్యాపారం జరిగేది, బాగా లాభం ఉండేది, మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఈ క్రిస్టియానిటీ పెరుగుతుందో వీళ్ళు ఐడల్ వర్షిప్ కి వ్యతిరేకంగా బోధించడం వలన, ఈ ఐడల్స్ ని కొనడం మానేయడం వలన, వీళ్ళ జీవనోపాధి దెబ్బతింటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా వ్యతిరేకించి రోమా అధికారుల దగ్గరికి వెళ్ళి పిటిషన్లు పెట్టడం జరిగింది. దీన్ని మనం ఎక్కడ చూస్తాము, ఉదాహరణకి ఎఫ్ఎస్సి పట్టణంలో కూడా ఇలాగే జరిగింది. ఈ కంసాలందరూ కూడా వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నటువంటి వారి మీద వాళ్ళు దుమ్మెత్తుతూ గొడవలు చేస్తూ దాదాపు 1.5 గంట సేపు నాన్ స్టాప్ గా అర్తమీదేవి మహాదేవి అని చెప్పి అరిచి కేకలు పెట్టారు. కారణం ఏంటంటే వీళ్ళ జీవనోపాధి దెబ్బతింటా ఉంది. సో నేను దీని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, బట్ మీరు అర్థం చేసుకోండి. ఈరోజు కొంతమందికి జీవనోపాధి దెబ్బతింటుంది క్రైస్తవ్యం విస్తరించడం వలన. కాబట్టే వాళ్ళు ఇప్పుడు అంతగా ద్వేషిస్తూ అసహించుకుంటారు. క్రీస్తునందు ప్రేమించిన దేవుడారా, సో దాదాపు నేను 7 కారణాలు చెప్పాను. మరి ఇన్ని కారణాలతో ఇంతగా ద్వేషించి హింసించి చంపినటువంటి వాళ్ళు, దెన్ వై ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇవన్నీ కూడా ఆగిపోయాయి. ఎందుకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ పర్సిక్యూషన్స్ ఆగిపోయాయి? ఆ తర్వాత ఏం జరిగిందంటే కాన్స్టాంటైన్ చక్రవర్తి పరిపాలనలోకి వచ్చాడు. కాన్స్టాంటైన్ చక్రవర్తి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇది యాక్చువల్ గా మనం తెలుసుకోవాల్సింది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ కాన్స్టాంటైన్ చక్రవర్తి కాన్స్టాంటియస్ క్లోరస్, అతని తల్లి పేరు హెలెనా. ఈ వాస్తవానికి ఇతడు అంటే క్రీస్తు యొక్క 312 సంవత్సరం వరకు ఏన్షియంట్ రోమన్ రిలీజియన్ ని ఈయన అనుసరించినటువంటి వ్యక్తి, ఏన్షియంట్ రోమన్ రిలీజియన్ నుంచి. సో వాస్తవానికి ఈయన 306 సంవత్సరంలో పుట్టాడు, 337 సంవత్సరంలో చనిపోయాడు. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయన సమయం తక్కువ అయినప్పటికీ కూడా ఈయన ప్రభావం సంఘం మీద పడింది. అది నెగిటివ్ గా పడిందా పాజిటివ్ గా పడిందా అనేటువంటిది మనం తర్వాత డెసిషన్ తీసుకుందాం. ఎందుకు ఇలా నేను చెప్పవలసి వచ్చిందంటే, వాస్తవానికి కాన్స్టాంటైన్ చక్రవర్తి వచ్చిన తర్వాత 1, సంఘం మీదకి శ్రమలు ఆగిపోయాయి. 2, సంఘాన్ని హింసించడం ఆగిపోయింది. 3, కొండల్లో గుహల్లో రహస్యంగా దాక్కున్నటువంటి క్రైస్తవులందరూ కూడా స్వతంత్రంగా ఊపిరి పీల్చుకుంటూ బయటకు వచ్చారు. దానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. ఎందుకు బలమైన కారణాలు ఉన్నాయంటే, వాస్తవానికి ఈయనకు ముందునటువంటి చక్రవర్తి చనిపోయిన తర్వాత రోమా రాజ్యం కోసం ఇద్దరు సైనికాధికారులు కొట్టుకున్నారు. ఈ డయోక్లెషియన్ చక్రవర్తి చనిపోయిన తర్వాత సైనికాధికారులు కొట్టుకున్నారు. వాళ్ళలో ఈ కాన్స్టంటైన్ ఒకడు వాస్తవానికి, ఎందుకంటే ఆ ముందానికి పాపం సంతానం లేరు కాబట్టి ఆయన సంతానం పరిపాలనలోకి రాలేదు కాబట్టి. సో ఇప్పుడు దానికోసం వీళ్ళు కొట్టుకున్నప్పుడు ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి మరుసటి రోజు యుద్ధానికి కలవకున్నప్పుడు ఆ రాత్రికాల సమయంలో అతనికి ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనం ఏంటి అని అంటే, ఇదిగో వాళ్ళ సైనికులందరూ కూడా జెండాలు పట్టుకొని దాని మీద సిలువ ఆకారాన్ని వేసుకొని దానితో వెళ్లి యుద్ధం చేసినట్లు, అక్కడ వాళ్ళు యుద్ధంలో గెలిచినట్లు. సో కాబట్టి ఈయన మరుసటి రోజు వాళ్ళ సైనికులకి అందరికీ ఏం చెప్తాడంటే, మీరు ఇలాంటి జెండాలు పట్టుకొని మీ సిలువ ఆకారాన్ని వేసుకోండి, మీరు వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత వాస్తవానికి నిజంగా వాళ్ళు యుద్ధం గెలిస్తారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఇతని చేతిలోకి వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. ఏంటంటే, ఈ క్రైస్తవుల దేవుడు వల్లనే నేను విజయం సాధించాను, ఈ రోమ అధికారం నా చేతికి వచ్చింది అని నమ్మాడు. సో అలా నమ్మాడు కాబట్టి ఇతడు క్రైస్తవుల్ని ఇష్టపడ్డాడు. ఇష్టపడ్డం మాత్రమే కాదు, వెంటనే ఈయన కొన్ని అనౌన్స్మెంట్స్ చేశాడు. ఇక మీదటి నుంచి క్రైస్తవుల మీదకి శ్రమలు రావు, ఇక మీదటి నుంచి క్రైస్తవుల్ని ఎవరు కూడా హింసించరు, రహస్యంగా ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా బయటికి రండి. అంత మాత్రమే కాదు, మీరు బహిరంగంగా ప్రభువుని ఆరాధన చేసుకోవడానికి నేను మీకు చర్చిల్ని కట్టిస్తాను. అంత మాత్రమే కాదు, వాస్తవానికి మన రోమా దేవతల కోసం మన ఒక పబ్లిక్ హాలిడేని పెట్టుకున్నాము ఆదివారాన్ని. ఇక మీదటి నుంచి ఈ హాలిడేని వాళ్ళ కొరకు కాదు, కేవలం క్రైస్తవుల కొరకు నేను పెడుతున్నాను. కాబట్టి క్రైస్తవులందరూ ఈ పబ్లిక్ హాలిడేని ఉపయోగించుకొని ఒక రోజున మీరందరూ కూడుకొని మీరు ఆరాధించుకోండి. అంత మాత్రమే కాదు, క్రైస్తవుల కొరకు నేను చర్చిలు కట్టిస్తాను. అంత మాత్రమే కాదు, క్రైస్తవులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ దెన్ కమ్ అండ్ గెట్ గవర్నమెంట్ జాబ్. అదే వాళ్ళకి క్వాలిఫికేషన్. ఆ తర్వాత క్రైస్తవుల్లో ఎవరైతే పేదవారుగా ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం తరపు నుంచి నేను రాయితీనిస్తాను, అంటే మీకు రేషన్ ఇస్తాను, బియ్యం ఇస్తాను, పప్పు ఇస్తాను అని చెప్పి ప్రకటించడం ప్రారంభించాడు. దీని వలన ఇప్పుడు దాకా మీరు విన్నారు కదా, మేజర్ పర్సిక్యూషన్స్ అనేవి ఎంత భయంకరంగా ఉన్నాయో, ఊహ కూడా అందని విధంగా. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ కాన్స్టంటైన్ చక్రవర్తి వచ్చిన తర్వాత ఇదిగో ఇలాంటి వనరులను ప్రకటించాడు. ఇప్పుడు మీరు చెప్పండి, కాన్స్టంటైన్ చక్రవర్తి సంఘానికి మేలు చేశాడా లేకపోతే సంఘానికి కీడు చేశాడా? కాన్స్టంటైన్ చక్రవర్తి సంఘానికి ఆయన పాజిటివ్ అయ్యాడా లేకపోతే నెగిటివ్ అయ్యాడా? క్రీస్తునందుకారా, ఇక్కడే నేను ముందుకు తీసుకొని రావాల్సిన విషయం ఏంటంటే, హౌ సాటన్ చీట్స్, అపవాది ఏ విధంగా మోసగిస్తాడు. ఇప్పుడు బైబిల్లోనికి వెళ్లి ఆ తర్వాత మరలా నేను ఇక్కడ వెనక్కి రావడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి వస్తే నేను మొత్తం ఎక్స్ప్లెనేషన్ అను, బట్ మీకు కొన్ని విషయాలు చెప్తాను. సో మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టె లగునట్లు ఆజ్ఞాపించుమనెను. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, ప్రభు 40 డేస్ నుంచి 40 దినాల నుంచి ఉపవాసం ఉన్నాడు, అసలు ఏమీ కూడా తీసుకోలేదు. 40 రోజుల నుంచి ఏమీ తీసుకోకుండా ఆయన ఉపవాసం ఉన్నప్పుడు మీరు జస్ట్ ఆలోచించండి, ఇప్పుడు 40 డేస్ అయిపోయింది, ఉపవాస దినం అయిపోయింది, ఇప్పుడు ఎంత ఆకలితో ఉంటారు చెప్పండి? చాలా ఆకలితో ఉంటారు కదా, చాలా ఆకలితో. అందులో ఇప్పుడు కొండ మీద ఉన్నాడు, కొండ మీద నుంచి మళ్ళీ కిందికి దిగి రావాలంటే కొంచెం శక్తి కావాలా, కొంచెమైనా శక్తి కావాలా? సో ఆ శక్తి కావాలంటే కొంచెమైనా తినాలా? సో ఇది అవసరత కాదు, నేను అంటాను అత్యవసరత. అవసరత కాదు, అత్యవసరత. సో ఇలాంటి సమయంలో అపవాదం వచ్చి ఒక చక్కని ఐడియా ఇచ్చాడు, ప్రభా నువ్వు దేవుని కుమారుడే కదా, యూ హ్యావ్ దట్ పవర్, నీకు శక్తి ఉంది కదా, జస్ట్ ఈ రాళ్ళను రొట్టెగా చేసుకో, తినేసే, అయిపోయింది. ఆలోచన బాగానే ఉంది, ఆలోచన బాగానే ఉంది. జాగ్రత్త గమనించండి, రాళ్ళను ఒక రొట్టె చేసుకోగలడా? ఎస్, చేసుకోగలడు. ఆయనకు ఆ శక్తి ఉందా? ఎస్, ఆయనకు ఆ శక్తి ఉంది. ఎందుకని సర్వ సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది, ఆయన దేవుడు కదా, దేవుని కుమారుడు కదా. సో కాబట్టి ఆయన రాళ్ళను రొట్టెగా చేసుకోగలడు. ఇప్పుడు అవసరత ఉందా? ఎస్, అవసరత ఉంది. అంటున్నాను అత్యవసరత ఉంది. 40 రోజుల నుంచి ఏమీ తినలేదు, ఆకలితో ఉన్నాడు. ఇప్పుడు ఈ టైంలో ఒక్క రొట్టె ముక్క తింటే ఎంత శక్తి వస్తుందో తెలుసా? క్రీస్తునందుకారా, అవసరత కాదు, నీకు అత్యవసరత ఉన్నప్పుడు అప్పుడు వచ్చి పక్కన కూర్చుంటాడు అపవాది, అప్పుడు నిన్ను శోధిస్తాడు, అప్పుడు నిన్ను శోధిస్తాడు. మనకి సమృద్ధిగా ఉందనుకోండి తినడానికి, అప్పుడు సాతాండొచ్చి శోధించడు, నీ ఇంట్లో భయంకరమైన కష్టం ఉంది, భయంకరమైన ఇబ్బంది ఉంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి. గమనించండి, ఇంట్లో కనీసం ఏమీ లేవు, తినడానికి కూడా ఏమీ లేవు. అప్పుడు వచ్చి మీ ఆవిడ పక్కనో మీ అమ్మ పక్కనో లేకపోతే ఇంకొకరి పక్కన కూర్చొని అప్పది చాలా తెలివిగా, ఏమయ్యా వాళ్ళందరినీ చూడు, వాళ్ళందరూ ఒక్క జీతంతోనే బతుకుతున్నారా, 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే తెచ్చుకోవడం లేదా, నువ్వు ఎవరిని బలవంతం చేయొద్దు, ఒత్తిడి చేయొద్దు, వాళ్ళకే వాళ్ళు ఇస్తే కూడా ఎందుకయ్యా వద్దంటావు, తీసుకోవచ్చు కదా తీసుకో. చూసారా, క్రీస్తునందు ప్రేమ దేవుడారా, నువ్వు ఎమర్జెన్సీ నీడ్ లో ఉన్నప్పుడు అలాంటి సమయంలో అపవాదం వచ్చి చాలా తెలివిగా మనల్ని మోసగిస్తాడు, చాలా తెలివిగా మనల్ని మోసగిస్తాడు. మన అన్ని బాగున్నప్పుడు వాడు మన జోలికి రాడు, ఎందుకని అప్పుడు ఎట్లాగో మనం వాడికి పడం కాబట్టి. కానీ మన నీళ్ళలో ఉన్నప్పుడు మాత్రమే వాడు మనం పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. సాతాను చాలా తెలివి కలిగిన వాడు. ఆది కాండంలో ఏదేని వల్ల వాడి గురించి ఏమని రాయబడింది, వాడు యుక్తి గలవాడు, వాడు యుక్తి కలిగినటువంటి సర్పాన్ని ఎన్నుకున్నాడు. యుక్తి కలిగిన సర్పాన్ని ఎన్నుకున్నాడు తెలుసా, వాడు కుయుక్తి కలిగినటువంటి వాడు కాబట్టి, కుయుక్తి కలిగినటువంటి వాడు. హీ చీజ్ ఇన్ సచ్ ఏ వే దట్ యు విల్ ఫాల్ డౌన్. నువ్వు అత్యంత సులభతరంగా పడిపోయే రీతిగా వాడు మనల్ని శోధిస్తాడు. యేసుప్రభు అంతటి వాటిని శోధించాడు, ఇక నువ్వు నేను ఒక లెక్క. యేసుప్రభు అంతటి వాడిని శోధించాడు, అది కూడా ఎలా చేశాడు తెలుసా, టెంప్ట్ చేయడం అనమాట, శోధించడం. ఇఫ్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని నిజముగా దేవుని కుమారుడు అయితే, అంటే నీకు నువ్వు రుజువు చేసుకో, మనంగా నా ప్లేస్ లో ఉంటేనా, సరేలే నేనుగా నా ప్లేస్ లో ఉంటేనా, ఎంత మాట అన్నో అంటే నేను దేవుడు కుమారుని కాదని నీ ఉద్దేశం, ఇప్పుడే రుజువు చేసుకుంటా చూడు నేను అవునో కాదని చెప్పి టక్ టక్కన రాలన్నట్లుగా చేసుకుని చూసావా, ఎస్ ఐ డిడ్ ఇట్, ఇప్పుడు కాను నమ్ము నేను దేవకుమారుని అని అని ఉండేవాడిని. కానీ అపవాది దగ్గర రుజువు చేసుకోవాల్సిన అవసరం ప్రభుకు లేదు, రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైనా గమనించండి, రోల్డ్ గోల్డే తను రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఒరిజినల్ గోల్డ్ రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. డూప్లికేట్ తను రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఒరిజినల్ కి అవసరం లేదు. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుడారా, అపవాది శోధిస్తున్నాడు, నువ్వు నిజంగా దేవుని కొన్నాడైతే రోజులను రొట్టెగా చేసుకుంది నువ్వు. కానీ యేసు ప్రభు నీకంత ముందు కూడా ఒక స్టేట్మెంట్ చెప్పాను, క్రైస్తవుడు అంటే రెచ్చగొడితే రెచ్చిపోయేవాడు కాదు అని. ఎంత రెచ్చగొట్టినా ఓపికగా ఉండేవాడు, ఓర్పుగా ఉండేవాడు, అతడు నిజమైన క్రైస్తవుడు. సో ఇప్పుడు ప్రభువుని రెచ్చగొడుతున్నాడు, నిజంగా నువ్వు దైవ కుమారుడు అయితే రాళ్ళని రొట్లు చేసుకో, ఆయన ఓర్పును విడిచిపెట్టలా, ఆయన చాలా ఓపికగా ఉండి వాక్యంతోనే జవాబిచ్చాడు. తర్వాత రెండోసారి కూడా అలాగే శోధించాడు, 4వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో నువ్వు నిజంగా దైవ కుమారుడు అయితే, నిజంగా నువ్వు దేవుని కుమార్తె ఇక్కడి నుంచి దూకు, దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఆయన తన దూతలను తీసుకొని వచ్చి నేను పట్టుకుంటాడు, నీ కాలు భూమికి కూడా తగలకుండా, ఎంత మాట అంటావు, అంటే నేను దేవుని కుమారుని కాదని ఉద్దేశం, కావండి చూడు ఇప్పుడే నేను రుజువు చేసుకుంటా అని చెప్పి పక్కన దూకేలా. ఒకవేళ దూకేసాడే అనుకుందాం, దేవతతో వచ్చి పట్టుకోరా, ఆ వాగ్దానం తన జీవితంలో నెరవేర్చబడదా, ఎస్ నెరవేర్చబడుతుంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, సాతాను ఇలా రెచ్చగొడతాడు, సాతాను మోసగిస్తాడు. ఈ రోజు ఈ ఆధునిక సంఘంలో ఎలా రెచ్చగొడుతున్నాడు తెలుసు, ఎలా మోసగిస్తున్నాడు, ఏయ్ నువ్వు క్రిస్టియన్, మీ దేవుడు ఎవరు, స్వస్థపరిచేటువంటి దేవుడు. ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు అయితే ఆ దేవుడిని పెట్టుకుని ఆ దేవుని ఆరాధిస్తూ హాస్పిటల్కి వెళ్ళడం నీ దేవునికి అవమానం కదా, నీకు బాగలేకపోతే మందులు వేసుకోవడం అది నీ దేవునికి అవమానం కదా అని మూర్ఖంగా కొంతమంది బోధిస్తా ఉన్నారు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, డాక్టర్లకు ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు, దేవుడే. ఆ మందులు కనుక్కోవడానికి దేవుడు ఆ జ్ఞానం వారికి ఇచ్చినవరు, దేవుడే. దేవుడే వారికి ఆ జ్ఞానం ఇచ్చాడు, ఆ వనరులను మనకి ఇచ్చాడు వాడుకోమని. కానీ మనం మూర్ఖంగా నాకు జబ్బు చేస్తే నేను దేవుడి మీద ఆధారపడతాను, నేను మందులు వేసుకోను, నేను హాస్పిటల్కి వెళ్ళను, దట్ ఈస్ ఫూరిష్ థింగ్, అది మూర్ఖత్వం. క్రీస్తునందు ప్రేమ దేవుడులారా, అపవాది ఇక్కడే మోసగిస్తాడు మనల్ని, నువ్వు దేవుని కుమారుడు కదా మందులు వేసుకోవద్దు, నువ్వు దేవుని కుమారుడు అయితే బీ కేర్ఫుల్. సాతాను చాలా తెలివిగా మోసగిస్తాడు, నువ్వు మందులు వేసుకుంటే దాన్ని బట్టి రేపు నువ్వు పరలోకానికి, అయ్యి నువ్వు నా మీద విశ్వాసం ఉంచుకున్నావు మందులు వేసుకుంటావా, ఎంత గొర పాపం చేసి నువ్వు గెట్అవుట్ అని అంటాడు దేవుడు. రేపు అసలు ప్రాముఖ్యమైనది అది కాదు, ప్రాముఖ్యమైనది ఏంటి, నువ్వు పరిశుద్ధంగా జీవించావా, నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు శుభ్ర చేసుకున్నావా లేదా, అది ప్రాముఖ్యమైనది కదా. ఈరోజు అర్థం కావట్లేదు జనాలకి, విశ్వాసులకి అపవాది ఎలా మోసగిస్తున్నాడని. ఎలా మోసగిస్తున్నాడంటే, నువ్వు దేవుని కుమార్ నన్ను క్షమించండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, కొన్ని విషయాలు నేను విధంగా చెప్తున్నందుకు. సో నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి కాబట్టి ఎప్పుడు తలబట్లే వేసుకోవాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తెలుపు పరిశుద్ధతకు సూచనే కాదనలేదు, కానీ తెలిపే పరిశుద్ధత కాదు. తెలుపు పరిశుద్ధతకు సూచనేమో కానీ తెలిపే పరిశుద్ధత కాదు. నువ్వు తలబట్టలు వేసుకుంటేనే పరిశుద్ధత అని కాదు. పరిశుద్ధత అనేటువంటిది నువ్వు వేసుకునే వస్త్రాలకి సంబంధించింది కాదు, అది నీ అంతరంగం ఉన్నటువంటి హృదయానికి సంబంధించింది, నీ మనస్సుకు సంబంధించింది, నీ ఆలోచన విధానానికి సంబంధించింది. అక్కడ పరిశుద్ధతను కోరుకుంటున్నాడు ప్రభు. నువ్వు తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన నువ్వేం పరిశుద్ధులు కాలేదు, నువ్వు నల్లబట్టలు వేసుకున్నంత మాత్రం నువ్వేం పాపివి కాలేదు. నువ్వు ఏ బట్టలు వేసుకున్నావు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఈరోజు సాతాను మనం అలాగే మోసగిస్తున్నాడు. నిజమైనటువంటి దేవుని బిడ్డలు ఎవరు అని అంటే, ఎవరైతే తలబట్టలు వేసుకుంటారు, ఎవరైతే పూలు పెట్టుకోరో, ఎవరైతే నగలు పెట్టుకోరో, దాన్ని బట్టి ఈ లోకం నిన్ను కౌంట్ చేస్తుందేమో, కానీ దేవుడు దాన్ని బట్టి కౌంట్ చేయడు. నీ హృదయాన్ని బట్టి, హృదయ పరిశుద్ధతను బట్టి కౌంట్ చేస్తాడు. అంటే నేను చెప్పదలుచుకున్నానంటే, ఏది ప్రాముఖ్యం దాన్ని పక్కన పెట్టేశాం, హృదయ అంతరంగ పరిశుద్ధతను. ఏది ప్రాముఖ్యంగా దీనికోసం గుట్టకలాడుతా కూర్చున్నాం, తలబట్టలు వేసుకోవాలా లేక నల్లబట్టలు వేసుకోవాలా, ఇది కాదు ఇంపార్టెంట్. ఏది అవసరం, ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడం, అది ప్రాముఖ్యం. కానీ దాన్ని పక్కన పెట్టేసాం. ఏది అనవసరం అంటే, శనివారం ఆరాధన చేయాలా, మంగళవారం ఆరాధన చేయాలా, ఆదివారం ఆరాధన చేయాలి, దీనికోసం కొట్టుకుంటా కూర్చున్నాం. మనకు అర్థం కాని విషయం ఏంటంటే, సాతాండు మనల్ని మోసగిస్తూనే ఉన్నాడు, మనల్ని డైవర్ట్ చేస్తా ఉన్నాడు. ఈరోజు మీరు సోషల్ మీడియా ఓపెన్ చేయండి. ఇంతకుముందు మీరు సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే మీకు గొప్ప గొప్ప సేవకుల దగ్గర నుంచి మంచి మంచి వర్తమానాలు ఉండేవి. ఇప్పుడు మీరు సోషల్ మీడియా ఓపెన్ చేశారనుకోండి, ఈ సేవకుడు ఆ సేవకుడు మీద నింది వేయడం, ఆయన ఏది మీద ఏడో, వీళ్ళందరూ కలిసి తొడగొట్టు, ఇద్దరు కలిసి తొడగొట్టుకోవడం, రా తాడో పేడో తెలుసుకుందాం అని చెప్పి ఇద్దరు ఛాలెంజ్ పెట్టుకుని డిబేట్లు పెట్టుకుంటే మనం వాటిని కూర్చుంటా చూసుకుంటా ఉన్నాం. వీళ్ళేం చేశారు, వీళ్ళు వాళ్ళకి అప్పగించిన పనిని, సువార్త ప్రకటించే పనిని మర్చిపోయి దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు గొప్ప కోసం వీళ్ళు కొట్టుకుంటా కూర్చున్నారు, వీళ్ళని మీరు హైలైట్ చేసుకుంటా కూర్చున్నారు. మనం వాటిని గంటలు గంటలు కూర్చొని మనం చూడగలుగుతాం. అదే వాక్యాన్ని పెట్టుకుని ఒక అరగంట సేపు వినడానికి మనకు ఓపిక రాదు, కానీ ఇలాంటి డిస్కషన్స్ అవి 10 గంటలైనా సరే, 7 గంటలైనా సరే ఓపిక కూర్చొని మొదటి నుంచి చివరి దాకా. సో దానివల్ల ఆత్మీయంగా నువ్వు బలపడ్డావా, ఆత్మీయంగా నువ్వు ఎదిగావా, నిన్ను సరి చేసుకోవడానికి నీకేమైనా ఉపయోగపడిందా? ఒక్కటి ఉండదు, ఒక్కటి ఉండదు. కానీ వాటి కోసం గంటలు గంటలు చూసావా ఎలా డైవర్ట్ అయిపోతున్నామో, సేవకులు కూడా డైవర్ట్ అయిపోతున్నారు. యేసు క్రీస్తుని గురించినటువంటి సువార్త ప్రకటించవలసిన అవసరత, అత్యవసరత ఉంటే ఇప్పుడు ఆయన గురించి ప్రకటించడం మానేసి వీళ్ళ గురించి కొట్టుకోవడం ప్రారంభించారు. ఇంకొంతమంది లేశారు, మా సిద్ధాంతం గొప్ప అంటే, లేదు మా సిద్ధాంతం గొప్ప, లేదు మేమే గొప్ప అంటే మేమే గొప్ప, లేదు మేమే పరలోకానికి వెళ్తాం, లేదు మేమే పరలోకానికి వెళ్తాం. క్రీస్తు ఏమవుతుంది, డైవర్షన్ జరుగుతా ఉంది. మన గురి నుంచి అపవాది చాలా తెలివిగా దారి మళ్లిస్తున్నాడు. మనం దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, మనం అక్కడ మోసపోతా ఉన్నాం. చూడండి, 4:9 అపవాది అంటాడు ప్రభుకి, ఈ లోకమునంతటినీ చూపించి, ఈ లోక రాజ్యములన్నింటినీ, ఓకేనా, నేను 7 చూస్తున్నాను, ప్రభు అయిన నీ దేవుడు నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినది మనతో చెప్పాను. మరలా అపవాది మిగిలి ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటినీ నీకు ఇచ్చేదను, బౌడౌన్ అండ్ వర్షిప్ మీ, నాకు బౌడైనా వర్షిప్ ఇస్తే వీటన్నిటినీ. అంటే ఏంటి వీటన్నిటిని అంటే, ఈ లోక రాజ్యములన్నిటినీ, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను I will give you. నేను నీకు ఇస్తాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 12:31 యోహాను సువార్త 14:31 ప్రకారం ఈ లోకాధికారి ఎవరు అంటే, అపవాది అని బైబిల్ కూడా సెలవిస్తుంది. అపవాది ఈ ప్రస్తుతానికి లోకాధికారి, ప్రభు మరలా వచ్చి వాని కోరలు పీకేంత వరకు, వాడిని ఇచ్చిగా కలిగి చేయగలిగినటువంటి ఆ బలంలోనికి తోసేంత వరకు ప్రస్తుతానికి వాడు లోకాధికారిగా వాడు చలాయమని అవుతున్నాడు. తన చేతిలో అనేక మంది, తన గుప్పెట్లో అనేక మందిని పెట్టేసుకున్నాడు ఈజీగా. వాళ్ళకి విశాల మార్గాన్ని చూపించాడు, ఇరుకు మార్గాన్ని కాదు. అందుకోసం అనేక మంది అట్రాక్టివ్ అనే వైపు వెళ్ళిపోతా ఉన్నారు. సో ఇప్పుడు అంటున్నాడు,
whatever you want in this world, I will give you, I can give you.
చూడండి, ఒకవేళ నేనుగా నా ప్లేస్ లో నిలబడి ఉంటే ఈ లోకరాజ్యములన్నింటినీ చూపించి, ఈ లోకరాజ్యములన్నింటినీ చూపించి ఇవంతా నీకే, ఇవంతా నీకే అనంటే ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఆ పరిస్థితే వేరు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, హిమ్ అనేటువంటి ఒక సంస్థ వచ్చింది. చాలా మంది లక్షల లక్షల రూపాయలు దాంట్లో పెట్టుబడి పెట్టి సంఘాలని కూడా మూసుకొని పరిచయం దెబ్బతీసుకొని కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయి బహుభయంకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. మీకు తెలుసా, ప్రారంభంలో అఫ్కోర్స్ అది మా బెట్టగొండ నుంచే పుట్టింది, అది దానికి పునాది మా బెట్టగొండ నుంచే. ఓకేనా? సో అందుకని నాకు ఫుల్ డీటెయిల్స్ తెలుసు, నాకు ప్రారంభం నుంచి నాకు ఫుల్ డీటెయిల్స్ తెలుసు. అయితే దేవుని కృపను బట్టి నేను తప్పించబడ్డాను. ఎందుకు తప్పించబడ్డానంటే నేను గొప్పవాడినై కాదు. అప్పట్లో ఇంకా నాకు సంఘం లేదు, సేవలో ఉన్నానని సంఘం లేదు. ఒక ఆ టైంలో నాకు కూడా సంఘం అంటే ఏమో, నేను కూడా విశ్వాసం చేత కట్టించుండేవాడిని. ఎందుకని అప్పుడు చెప్పిన మాట ఏంటి తెలుసా, ఇది సంఘం బహు సంఘం యొక్క ఆశీర్వాదం కోసం దేవుడే పంపించింది. నిజం, మేము కూడా నిజంగా అట్టే నమ్మాం. ఎందుకంటే సంఘాల విశ్వాసం అందరూ కూడా బెనిఫిట్ అవుతున్నారు, పేదవాళ్ళందరూ బెనిఫిట్ అవుతున్నారు. 10 మందికి 10 రూపాయలు వస్తా ఉంది. ఇప్పుడు ఆర్థిక స్థితి వాళ్ళు మెరుగుపడింది. ఈవెన్ హిమ్మొచ్చిన తర్వాత ఆర్థిక స్థితి మెరుగుపడింది కాబట్టి అందరు బాగా దశం భాగాలు ఇచ్చారు. ఆ సమయంలో చాలా మంది చర్చిలు కూడా కట్టేశారు. అందరూ అనుకున్నారు, అందరూ ఉన్నారు, నిజంగా ఇది దేవుడే పంపించింది అని అన్నారు. దేవుడే పంపించింది క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా. కానీ హిమ్ అనేటువంటిది సంఘానికి చేసిన నష్టం, భారీ నష్టం, అది ఎంత భయంకరమైనటో అందరికీ తెలుసు. ఈ జనరేషన్ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. ఎంతమంది సేవకులు, ఎంతమంది సేవకులు దాని వల్ల పతనమైపోయారు పాపం. సో తెలిసి చేశారు, కొంతమంది తెలియక చేశారు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్, బట్ హౌ సాటన్ చీట్స్, అపవాది ఏ విధంగా మోసగిస్తాడు. ఇదిగో డబ్బునిచ్చి దేవుడే ఇచ్చాడు అన్నట్లుగా లోకరాజ్యం అన్నిటి మీకు ఇచ్చేస్తానన్నాడు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. బాధాకరమైన విషయం ఏంటంటే హిమ్ విషయంలో దెబ్బతిన్నారా, ఆ తర్వాత మళ్ళీ ఇలాంటివి వచ్చాయి. జనాలకు అప్పటికైనా జ్ఞానోదయం కలగవలేదా? 10 రూపాయలకు 100 రూపాయలు ఇస్తామంటే ఓ ఎగవేసుకుని వెళ్ళిపోతారు. అప్ప 100 రూపాయలు ఇచ్చేస్తుంది అని, నువ్వు 100 రూపాయలు కట్టి నీకు 1000 రూపాయలు ఇచ్చేస్తాను. ఇప్పుడు జనాలు ఇప్పుడు చెప్పినా కానీ జనాలు అమ్మేసి కట్టేస్తారు. అవన్నీ వాళ్ళు ఆలోచన చేయరు, కాన్సిక్వెన్సెస్ ఆలోచన చేయరు. మాకు ఇప్పుడు వస్తుందా లేదా, ఇప్పుడు వస్తుందా లేదా, ఎంత మూర్ఖత్వం. సో జ్ఞాపకం చేసుకోండి, అపవాది ఇలాంటి కుయుక్తుల్ని ఉపయోగించి క్రైస్తవ సంఘాలని పాడు చేస్తున్నాడు, విశ్వాసుల్ని కూడా పాడు చేస్తున్నాడు. మనమందరం కూడా నిజంగా వాళ్ళు చెప్పినట్లుగా మనం గొర్రెలమే, మనం ఇలా మోసపోతానే ఉన్నాం. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలా మోసగిస్తున్నాడు తెలుసా? దాన్నే ప్రాస్పెరిటీ గాస్పల్ అని అంటున్నాం. ఈరోజు ఎలా మోసపోతున్నాడు తెలుసా? ప్రాస్పెరిటీ గాస్పల్ అని అంటున్నాం. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ప్రభు దగ్గరకు వస్తే వాట్ ఎవర్ యూ వాంట్, నువ్వు ఏది అడిగితే ప్రభు నీకు అది ఇస్తాడు. నీ కష్టములన్నీ తొలగిస్తాడు, నీ బాధలన్నీ తొలగిస్తాడు, కష్టాలు తొలగిస్తాడు, బాధలు తొలగిస్తాడు. నేను కాదనలేదు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు. అది ఏ రేంజ్కి వెళ్ళింది తెలుసా? కారు కావాలా నీకు? ఆ కారు మీద ప్రే చేయబెట్టి ప్రార్థన చేయి, దేవుడు నీకు కారు ఇచ్చేస్తాడు. దేవుడు క్లారిటీ చెప్పు, దాని సైజ్ ఏంటి, దాని కలర్ ఏంటి, దాని బడ్జెట్ ఏంటి, ఈవెన్ అది పెట్రోలా డీజలా. ఐఎమ్ సారీ, ఈ బోధ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా? పాల్ యాంగిచో గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. టచ్ ఫైర్ అని పడేసేటువంటి ఈ బోధ ఎక్కడి నుంచి బాధ స్టార్ట్ అయింది తెలుసా? బెన్నిహిన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇవన్నీ బిబ్లికల్ కాదు. నువ్వు ఏది అడిగితే అది ప్రభు ఇవ్వడు, కానీ మనకు అవసరమైన ప్రతిదీ ప్రభు ఇస్తాడు. నేను ఏది అడిగితే అది ఇచ్చేస్తాడంటే నా భార్యకు విడాకులు కావాలని అడగతాను, ఇచ్చేస్తాడా, ఇప్పించేస్తాడా? నా శత్రువు ఉన్నాడు ప్రభు, వాడు పడిపోవాలి ప్రభు, వాడు చచ్చిపోవాలి ప్రభు, ఇచ్చేస్తాడా? కాదు. నేను ఏది అడిగితే అది ఇవ్వడు. నాకు ఏది అవసరమో, ఒక లోక సంబంధమైన తండ్రిగా నేనే నా బిడ్డకి ఏది అడిగితే అది ఇవ్వను కదా. తనకి ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో దానికి అనుగుణంగా నేను ఇస్తాను. కానీ ఈరోజు ఈ ప్రాస్పరిటీ గాస్పల్ చెప్పే బోధండి తెలుసా? వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అసలు ఆ మాట ఎంత పవర్ఫుల్గా వస్తాయి తెలుసా? దాన్ని బట్టి మనం అందరం పడిపోతాం. బీ కేర్ఫుల్. అపవాది చాలా తెలివి కలిగిన వాడు, వాడు కుయుక్తి కలిగినటువంటి వాడు, తెలివి కలిగిన వాడు కదా, సారీ, వాడు కుయుక్తి కలిగినటువంటి వాడు. చాలా తెలివిగా మనల్ని మోసగిస్తాడు, ఏదైతే అది ఇచ్చేస్తాడని చెప్పి బోధించడం వల్ల ఈరోజు జనాలు పరుగులు తీస్తా ఉన్నారు. నువ్వు పేదవాడుగా ఉండడం దేవుని చిత్తం కాదు,
అని బోధిస్తున్నారు ఈరోజు చాలా మంది. క్రీస్తునందుప్రమైన దేవుడు దేవుడు నీకు ఇస్తానంది ఈ లోక సంబంధమైనటువంటివి కాదు, కానీ పరలోక సంబంధమైనటువంటివి. దేవుడు వాక్యం సెలవిస్తుంది, శరీర సంబంధులు శరీర సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచుతారు. నువ్వు ఆత్మ సంబంధి అయితే నువ్వు పరలోక సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచాలి, ఎందుకంటే ఈ లోకం మనకు యోగ్యమైనటువంటిది కాదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మన పౌరసత్వం పరలోకమందున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో మనకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు అవి పరలోక సంబంధానికి సంబంధించినటువంటి ఈ లోక సంబంధవి కాదు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, నువ్వు ఒక క్రైస్తవుడు అయితే ఈ లోకం నిన్ను ద్వేషిస్తుంది, వేధిస్తుంది, నిన్ను హింసిస్తుంది అయినప్పటికీ నా కోసం విశ్వాసం స్థిరముగా నిలబడని ప్రభువు చెప్పాడు. కానీ ఈ రోజు లోకం ఏం చెప్తుంది తెలుసా, నువ్వు యేసు ప్రభువు నమ్ముకుంటే నీకు ఏ కష్టం రాదు, నీకు ఏ సమస్య రాదు, ఏ బాధ రాదు, నువ్వు అప్పుల్లో ఉండడం దేవుని చిత్తం కాదు. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, అప్పుల్లో ఉండడం దేవుని చిత్తం కాదు అనేది కాదు రైట్. నువ్వు అప్పు చేయడం దేవుని చిత్తం కాదు. నువ్వు ముందుగా జాగ్రత్త పడాల, ఇస్తున్నారు కదా అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తెచ్చేసుకొని ఆ తర్వాత కట్టలేక ఆ తర్వాత ఆ నిన్న చాలా తెలివిగా దేవుని మీద వేసి ప్రభా ఏంటి ప్రభావం నిన్న రోజు నుంచి అప్పుల్లో దేవుడు చెప్పండి అప్పు చేయమని జ్ఞాపకం చేసుకోండి. ఒక అప్పు చేయాల్సి వస్తే నేను అంటాను, నెంబర్ వన్ అది అవసరత అత్యవసరత. కొంతమంది క్షమించండి, కొంతమంది హెచ్చులకు పోయి డాబులకు పోయి అనవసరమైన ఖర్చులకు పోయి, వాడు 50,000 పెట్టి ఫంక్షన్ చేశారు కానీ నేను 100,000 పెట్టి ఫంక్షన్ చేస్తాను చెప్పి లేకపోయినా అప్పు తెచ్చి అప్పు తెచ్చి మరి చేసి ఆ తర్వాత దాన్ని కట్టుకోలేక కోడు కూర్చొని కష్టపడుతూ. సో జ్ఞాపకం చేసుకోండి, అందుకోసమే నువ్వు ఏం చేయాలన్నా డబ్బు 10 రూపాయలు తీసుకుంటా అవసరత అత్యవసరత అని ఆలోచించాలి. ఇది అత్యవసరం అయితే అని అనుకుంటే నెంబర్ 2 నువ్వు ఆలోచించాల్సి తెలుసా, నేను దీన్ని ఎప్పటిలోపు తీర్చగలను, తీర్చగలనా లేదా ఎప్పటిలోపు తీర్చగలను, దీన్ని తీర్చడానికి నాకు నన్ను రిసోర్సెస్ ఏంటి, ఇవి ఆలోచించేసి అప్పుడు నువ్వు అప్పు చేయాలి. అది కూడా అత్యవసరత అనుకుంటేనే. ఒకవేళ చేసావా, నువ్వు 11వ తేదీ తీరుస్తా అన్నావా, 10వ తేదీకే తీర్చాలా, మాట తప్పకూడదు. నువ్వు తీసుకునేటప్పుడు ఏమో ఇష్టానుసారంగా తీసుకొని నీకెందుకు బ్రదర్ అని చెప్పి అయిపోయిన తర్వాత ఏం బ్రదర్ ఏం పారిపోతావా అని అన్నాం అనుకో, దెన్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్, యు ఆర్ ఫాల్స్ క్రిస్టియన్. పొరపాటును కూడా నువ్వు క్రైస్తవుడు అయితే అలా అనడానికి వీల్లేదు. ఒకవేళ ఇప్పటికి నువ్వు అలాంటి అనే స్థితిలో ఉన్నావా, ఇప్పటికన్నా జ్ఞానోదయం తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని వెంటనే వెళ్లి వాళ్ళ అప్పును వాళ్ళకి చెల్లించి నన్ను క్షమించండి, నేను ఇచ్చిన సమయాన్ని నేను మాట తప్పాను, ఇంకిప్పుడు అలా జరగదు అని చెప్పండి. క్రీస్తునందు ప్రేమ దేవుడు క్రైస్తవుడు అంటే మాట మీద నిలబడేటువంటి వాడు, క్రైస్తవుడు అంటే మాట మీద నిలబడేటువంటి వాడు. మనల్ని నమ్మాలి, ఇంకొకసారి ఇస్తామని చెప్పి అంతేగా నమ్మ వాడి చేతుల్లోకి వెళ్తే ఇంక అంతేరని బైబిల్ పరుగులు తీయకూడదు. సో సాతాను మనల్ని ఎలా మోసగిస్తున్నాడంటే, ఇదిగో లగ్జరీ పేరు మీద మనల్ని మోసగిస్తున్నాడు. నువ్వు ఇంకా గ్రాండ్ చేయాలి, టెంప్ట్ చేస్తాను నిన్ను, బీ కేర్ఫుల్ కదా భార్యలు అంటుంటారు. క్షమించండి, అందరు కాదు, కొంతమంది వాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు అంత అటు చేశారయా, నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలు మనం ఎంటర్ చేయాలి, తీసుకోండి రాడో దగ్గర మళ్ళీ తీసుకోవచ్చు. నో, అవసరం లేదండి. నీ స్తోమత ఏంటి దాని దగ్గర చేసుకో చాలు, నీ స్తోమత ఏంటి దాని దగ్గర చేసుకో. నా రెండో కూతురికి నేను ఫస్ట్ బర్త్డే ప్రేయర్ చేయాలా, చాలా మంది చెప్పారు ఫస్ట్ బర్త్డే గ్రాండ్ చేయాలి, నాకు స్తోమత లేదు, అప్పు చేసి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చేస్తే 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది, అదేదో 10,000 రూపాయలు ఎత్తుకున్న ఆడపిల్ల నేను బ్యాంకులు వేసుకుంటే ఆ పిల్లలకు ఉపయోగపడుతుంది, కేవలం మా కుటుంబ సభ్యులు కూర్చుంటారు థ్యాంక్స్ యూ అని చెప్పుకుంటాం, చెప్పుకున్నాం నాకు ఆ రోజు స్తోమత లేదు కాబట్టి నేను చేసుకోలేదు. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుడారా, బీ కేర్ఫుల్, సాటన్ చీట్స్. వాడు చాలా తెలివిగా మోసగిస్తాడు. ఈరోజు మనం అలాగే ఇలాంటి ఊబుల్లో మనం చిక్కుకుపోతా ఉన్నాం. ఇప్పుడు నేను మరలా వెనక్కి వస్తున్నాను, ఇక్కడ ఇక్కడతో నేను ముగిస్తాను, ఇక్కడతో నేను ముగిస్తాను. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, కాన్స్టాంటైన్ చక్రవర్తి మేలు చేశాడా, చూడడానికి మేలు చేసినట్టే కనిపించాడు. ఏం చేశాడు, అన్ని వనరులు ఇచ్చాడు, మంచి మంచి వనరులు ఇచ్చాడు. దీని వలన ఏమైంది, క్రిస్టియానిటీకి పర్సిక్యూషన్ సాగిపోయాయి. ఇది మంచే జరిగిందా, చూడడానికి మంచే జరిగింది, చూడడానికి అన్నాను చూడడానికి మంచే జరిగింది. క్రైస్తవులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు, ఇది మంచే జరిగిందా, చూడడానికి మంచే జరిగింది. ప్రొవిజన్స్ ఇచ్చాడా, ఇచ్చాడు. ఎలా జరిగింది, ఎలా ఉంది, చూడడానికి మంచిగానే ఉంది. కానీ క్రీస్తునందు ప్రభుత్వ మిడ్లరా, దీని వలన జరిగిన నష్టం ఏంటో తెలుసా, క్రీస్తు శకం 4వ సంవత్సరం నుంచి అంటే కాన్స్టాంటైన్ చక్రవర్తి పరిపాలన మొదలుకొని తర్వాత క్రీశకం 16వ శతాబ్దం వరకు, అంటే మరలా మార్టిన్ లూథర్ వచ్చేంత వరకు, ఈ మిగిలిన ఈ టైం పీరియడ్ అంతటిని సంఘ చరిత్రలో ఏమని లిఖించారో తెలుసా, ఇట్స్ అ డార్క్ ఏజ్. అంటే చీకటి యుగము అని లిఖించబడడం జరిగింది. 4వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఇట్స్ డార్క్ ఏజ్. ఎందుకు డార్క్ ఏజ్ చీకటి యుగం అని రాయబడింది తెలుసా? ఆ తర్వాత సంఘము పరిశుద్ధతను కోల్పోయింది, పరిశుద్ధతను కోల్పోయింది, అపరిశుద్ధతలోనికి వచ్చేసింది. ఎందుకని? ఇప్పుడు వాళ్ళని కొట్టేవాళ్ళు లేరు, తిట్టేవాళ్ళు లేరు, ఇప్పుడు ప్రశాంతమైన జీవితం వచ్చేసింది. బయటకు వచ్చేసారు హ్యాపీగా, కష్టం లేదు, ఇబ్బంది లేదు, ప్రశాంతంగా కూర్చున్నారు, తింటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి అనేక మంది యవనస్తులు ఏం చేశారు తెలుసా? అసలు వాళ్ళకి రక్షణ అంటే ఏంటో తెలియదు, బాప్తీసం అంటే ఏంటో తెలియదు, క్రీస్తు అంటే ఎవరో తెలియదు, కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకోవడం కోసం అని చెప్పి పాస్టర్ల దగ్గరికి వెళ్ళిపోయి, సార్ నేను కూడా క్రైస్తవుని చెప్పండి సార్ అని చెప్పి వాళ్ళకి కొంత ఎంతో కొంత వెల చెల్లించేసి బాప్టిజం సర్టిఫికేట్లు సంపాదించేసుకుని తీసుకెళ్లి వాటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించేసుకున్నారు. సో ఈ విధంగా ఇంకా ప్రొవిజన్స్ ఇస్తున్నారు కాబట్టి కొన్ని వేల మంది అసలు ఏసంటే ఎవరు తెలియదు, రక్షకుడు అంటే ఎవరో తెలియదు, బాప్తిజం అంటే ఏంటో తెలియదు, వచ్చారు ముంచడం తీసేసుకున్నారు, సంఘంలోకి సభ్యులుగా చేర్చబడిపోయారు, వెళ్ళిపోయారు, సంఘంలోకి వచ్చేసారు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడారా, ఇలాంటి అనేక మంది సంఘంలోనికి చొరబడిన తరువాత, సంఘంలోనికి అనేక మంది చొరబడ్డారు. సో సంఘంలో ఇప్పుడు ఏమైపోయిందంటే పాపం విస్తరించింది, వ్యభిచారం విస్తరించింది, డబ్బు పేరు ప్రతిష్టలు. మరి ఇప్పుడు అధికారులు అందరూ ఏమైపోయారు అంటే సేవకులు, గొప్ప గొప్ప సేవకులందరూ, అంతకుముందు క్రీస్తు కోసం రోషంగా నిలబడిన సేవకులందరూ, వీళ్ళందరికీ రోమా ప్రభుత్వంలో ఉన్నతమైన స్థానాన్ని కల్పించి వీళ్ళకి బిషప్పులు అనే పేర్లు పెట్టేసే లోపలికి వీళ్ళు ఒక రాజ్యకర్లాగా సింహాసనాల మీద కూర్చొని వాళ్ళు తమ్ము తాము చక్రవర్తులుగా వాళ్ళు పిలుచుకోవడం ప్రారంభించారు. తర్వాత చిన్నగా చక్రవర్తిని పక్కన నెట్టేసి బిషప్పులు, పోపులుగా వీళ్ళే ఉన్నతమైన అధికారంలోకి వచ్చేసారు. ఆ తర్వాత పరిస్థితి ఎలా అయిపోయిందంటే బిషప్ ఏం చెప్తే అదే, పోప్ ఏం చెప్తే అదే, చక్రవర్తి కాదిక, చక్రవర్తి చిన్నగా వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడడం ప్రారంభించాడు. సార్ మీరు ఎలా చెప్తే అలా చేస్తాం సార్. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, సంఘం బహుభయంకరమైనటువంటి విచ్చలవిడతంలోకి వెళ్ళిపోయింది. సంఘం ఎదగడం మానేసింది, సంఘం విస్తరించడం మానేసింది. ఆ తర్వాత మిషనరీ మూమెంట్ కంప్లీట్ గా ఆగిపోయింది. కానీ ఎప్పుడైతే సంఘం మీద శ్రమలున్నాయో, సంఘం మీద హింసలున్నాయో, అప్పుడు సంఘం అత్యంత వేగంగా విస్తరించింది. సో ఇప్పుడు సాతానుడు మోసగించడానికి వీళ్ళకి ఏం చెప్పారు తెలుసా? ప్రాస్పారిటీ, ప్రాస్పారిటీ, మీ స్థితిగతులు మారిపోతాయి, మీరు ప్రశాంతంగా ఉంటారు, మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాము, మీకు ప్రొవిజన్స్ ఇప్పిస్తాము అని చెప్పి అన్ని ఇప్పించి క్రైస్తవులు ఏం చేశారంటే ప్రశాంతంగా కూర్చొని మీరు బుజ్జు ఉంటారా, నిద్రపోంటారా అన్నాడు. సో ఆ దినం మొదలుకొని ఈ రోజు వరకు కూడా క్రైస్తవ్యం అన్నటువంటిది ఇంకా నిద్రావస్థితిలోనే ఉంది. మార్టిన్ లూథర్ వచ్చిన తర్వాత మరలా అప్పుడు రిఫర్మేషన్ స్టార్ట్ అయింది. అప్పుడు రిఫర్మేషన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మరలా మిషనరీ మూమెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు మిషనరీ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మరలా ప్రపంచ దేశాలన్నిటికీ ఎక్కడెక్కడ దీవులు కానీ, కొండలు కానీ, అడవులు కానీ, ఎక్కడెక్కడ సువార్త లేదు అక్కడంతటికి మరలా సువార్త విస్తరించింది. ఆ తర్వాత వెంటనే రోమన్ క్యాథలిక్స్ కూడా, వీళ్ళు కూడా ఏం చేశారంటే సంఘ చరిత్రలో, అరే వీళ్ళు ఇప్పుడు ప్రొటెస్టెంట్స్ అనేటువంటి వీళ్ళు చాలా వేగంగా విస్తరిస్తున్నారు, మన రోమన్ క్యాథలిక్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనం కూడా ఏం చేద్దామంటే కౌంటర్ రిఫర్మేషన్ చేద్దామని చెప్పి వాళ్ళలో వాళ్ళు కొన్నిటిని సరి చేసుకుని కౌంటర్ రిఫర్మేషన్ అనేది స్టార్ట్ చేసి, ఇదంతా సంఘ చరిత్ర, కౌంటర్ రిఫర్మేషన్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా మిషనరీ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. వీళ్ళ మీద ఇదితో ప్రొటెస్టెంట్స్ మీద. సో కాబట్టి ఇటు రోమన్ క్యాథలిక్ నుంచి కౌంటర్ రిఫర్మేషన్ పేరు మీద, ప్రొటెస్టెంట్ దగ్గర నుంచి రిఫర్మేషన్ పేరిట, అప్పటి నుంచి మిషనరీ మూమెంట్ అనేది చాలా వేగంగా విస్తరించింది. ఆ తర్వాత మరలా కొద్ది కాలం అది కంప్లీట్ గా మరలా సైలెంట్ అయిపోయింది. మరలా 22-23 సంవత్సరాలు అంటే ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్ లో దేవుడు కొద్ది మందిని లేవనెత్తుతున్నాడు. పరుగులు తీస్తున్నారు. ఉత్తర భారతదేశం వైపు, ఆ వైపు, ఈ వైపుకి పరుగులు తీస్తా ఉన్నారు. కొంతమంది సేవ చేస్తా ఉన్నారు. కానీ వారిలో కూడా బాధాకర విషయం చెప్పమంటారా? ఎస్పెషల్లీ మన భారతదేశంలో, ఒకవేళ ఉత్తర భారతదేశంలో 100 మంది సేవకులు ఉంటే, ఈ 100 మంది సేవకుల్లో 70 మంది మిషనరీలు ఫ్రమ్ తమిళనాడు. తెలుసా మీకు విషయం? 70 మంది మిషనరీలు ఫ్రమ్ తమిళనాడు. మిగిలిన 15% లో, మిగిలిన 30% 15% ఎవరికి సంబంధించిన వాళ్ళంటే, 15 కాదు, ఆల్మోస్ట్ 20% ఎవరికి సంబంధించిన అంటే కేరళకు సంబంధించిన వాళ్ళు, 20% కేరళకు సంబంధించిన మిషనరీసే. ఇంకా 10% ఉంది. ఈ 10% లో 6-7% తెలుగు వాళ్ళు ఉన్నారు. కర్ణాటక నుంచి అయితే మేబీ 3-4%. మన ఆంధ్ర నుంచి మిషనరీలుగా రావడానికి లేరు ఎవరు కూడా. ఇప్పుడు ప్రజెంట్ పర్లేదు, కొద్దిమంది ఉత్తర భారతదేశంలో పరిచయం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఉత్తర భారత దక్షిణ భారతదేశం నుంచి వెళ్లే వాళ్ళు లేరు, పంపించే వాళ్ళు లేరు, వెళ్లే వాళ్ళున్నా పంపించే వాళ్ళు లేరు. క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా ఆలోచించండి, క్రైస్తవ్యం ఎప్పుడైతే శ్రమల గుండా ప్రయాణం చేస్తుందో అప్పుడు సంఘం వేగంగా విస్తరించింది, ఎదిగింది, ఫలించింది. కానీ ఎప్పుడైతే సంఘం మీద శ్రమలు లేవో, ఎప్పుడైతే సంఘం ప్రశాంతంగా నెమ్మదిగా ఉందో అప్పుడే సంఘం కంప్లీట్ గా పతనావ స్థితికి దిగజారిపోయింది. కాబట్టి క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. సో కాన్స్టంటైన్ చక్రవర్తి పరిపాలనలో సంఘానికి మేలు కంటే నష్టం ఎక్కువ జరిగింది. ఈ మధ్య కాలంలో నేను అధికారిని తప్పు పట్టడం లేదు, బట్ ఆయన మంచి ఉద్దేశంతోనే లాస్ట్ మనకు సీఎం నేను సేవకులందరికీ నేను జీతాలు ఇస్తానన్నాడు. ఆ సమయంలో బహు కొద్ది మంది సేవకులు వ్యతిరేకించారు దాన్ని, అందులో నేను కూడా ఒకడిని. నేను కూడా చాలా సందర్భాలు చెప్పాను, మనం ప్రభుత్వానికి సేవ చేయడం లేదు, మనం ప్రభుకి సేవ చేస్తున్నాం, కాబట్టి మనల్ని ప్రభువు పోషించాలి, ప్రభుత్వం ఎందుకు మనల్ని పోషించాలి. సో వాళ్ళు ఇస్తామంటున్నారు, అది వాళ్ళు తప్పు ఒప్పుకోవాల విషయం పక్కన పెట్టేద్దాం, బట్ ఇది చాలా ప్రమాదకరం. సేవకులంగా మనం తీసుకుంటే, ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభు పరిచర్య చేస్తూ ప్రభుత్వం దగ్గర నుంచి మనం తీసుకుంటే ఇది మనకు మేలు కాదు, ఇది మనకు క్షేమం కాదు, ఇది మనకు ప్రమాదం. ఇదిగో సంఘ చరిత్రలో ఇలా జరిగింది. కాన్స్టంటైన్ చక్రవర్తి ఎప్పుడైతే వాళ్ళు సేవకులకి మేలు చేశాడో అప్పుడు సంఘానికి అది కీడే ఎక్కువ జరిగింది. కాబట్టి రేపు మనకు అది చాలా ప్రమాదం, దయచేసి దీనికి అప్లై చేయొద్దు అని అంటే ఒక సీనియర్ సేవకుడు అన్నాడు, నన్ను ఇలాగే అన్నాడు, అమ్మ పెట్టదు, అడకదన్నివ్వదు, నువ్వు ఎట్టవు పెట్టవు, నీకేం తెలుసు ఎంతమంది సేవకులు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళు తీసుకుంటే నీకేంటి, నీకు వద్దపోతే నువ్వు తీసుకోవద్దు అయ్యా అని అన్నాడు. నీకు వద్దపోతే నువ్వు తీసుకోవద్దు, అంతమంది సేవకులు కష్టపడుతుంటే. నేను అన్నా బ్రదర్, ఒకవేళ నిజంగా వాళ్ళు అంత కష్టపడుతున్నామా, కష్టపడుతున్నామంటే వదిలేసి హ్యాపీగా ఉద్యోగాలకు వెళ్ళిపోమని బ్రదర్, వదిలేసి ఉద్యోగాలు చేసుకోమని వాళ్ళని. కష్టపడుతూ ఎందుకు ఉండాల్సిన అవసరం, ఏమంత కష్టం, అంత బాధ ఎందుకు, కష్టపడితే ఎవరుండమన్నారు, ఇష్టమైతేనే ఉండు, కష్టమైతే వదిలేసి ప్రభుత్వ ఉద్యోగం చేసుకో, ఏడైతే నీకు 5,000 వస్తుంది, అడిగితే నీకు 50,000 వస్తుంది కదా అని అందుకు నన్ను చాలా మంది వ్యతిరేకించారు. నేను చాలా సార్లు చెప్పాను, వద్దు, దయచేసి అప్లై చేయొద్దు, ఇది మనకు ప్రమాదం, ఇది మనకు క్షేమం కాదు, మనం ప్రభుత్వం కోరు మనం సేవ చేయడం లేదు, మనం ప్రభు సేవ చేస్తున్నాం, ప్రభుకి పస్తులు ఇప్పుడు అనుమతిస్తే పస్తుండు. కానీ నన్ను చాలా మంది వ్యతిరేకించారు. ఆ విషయంలో నేను మాట్లాడినందుకు నేను ఆర్టికల్స్ కూడా రాశాను, ఆర్టికల్స్ రాసినందుకు నన్ను తిట్టారు. మా వాలంటీర్ నా దగ్గరకు వచ్చి చెప్పింది, సార్ మీరు ఎందుకు అప్లై చేయలేదు సార్, నేను చేయనమ్మా, నేను ప్రభుత్వానికి ఏం పని చేయట్లేదమ్మా, నేను ప్రభు పని చేస్తున్నాను, ఆయన నన్ను పోషిస్తాడు. అడగా సార్, నాకు తెలుసు సార్, మన కాలనీలో అసలు వాళ్ళు పాస్టర్లు కాదు సార్, అయినా కానీ వాళ్ళు ఆ సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు సార్, వాళ్ళు చేయంగా మీకేం సార్, నాకు తెలుసమ్మా అలాంటి జరుగుతుందని. అలాంటివే జరుగుతాయి. రేపు అనేక మంది, రేపు ఇంకొక సార్ 10,000 అంటాడు, రేపు అనేక మంది సేవకులు కాకపోయినా ప్రతి ఒక్కరు సంచి పట్టేసుకుని మేము కూడా సేవకులు అనేస్తారు. ఇలాంటి వాళ్ళందరూ క్రైస్తవ్యానికి ప్రమాదం. మా సంఘ చరిత్ర మాకు ఒక పాఠం నేర్పించింది, మళ్ళీ అలాంటి తప్పు భవిష్యత్తులో జరగకూడదు. క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా జాగ్రత్త, అపవాది చాలా కుయుక్తి కలిగినటువంటి వాడు. వాడు మోసగిస్తాడు, వాడు మోసగించేటప్పుడు విశాలమైన మార్గాన్ని చూపిస్తాడు, సుఖవంతమైన మార్గాన్ని చూపిస్తాడు, ప్రశాంతమైన మార్గాన్ని చూపిస్తాడు, లగ్జరీని చూపించాడు, అంత కంఫర్టబుల్ని చూపిస్తాడు, చూపించి మనల్ని మోసగిస్తాడు. సో బీ కేర్ఫుల్. ఈరోజు అబద్ధ బోధకులు కూడా అనేక మంది డబ్బు గురించే మాట్లాడుతున్నారు. అబద్ధ బోధకులు మీరు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు తెలుసా, వాళ్ళు లేస్తే డబ్బుల గురించే మాట్లాడతారు. వాళ్ళ నెల రోజుల ప్రసంగాల్లో అదపు 70% ప్రసంగాలు మనీ గురించే ఉంటుంది. ఇస్తే మీకు ఆశీర్వాదం. ప్రమాదం, జాగ్రత్త. ఏ సంఘం అయితే పాపం గురించి చెప్తుందో, పశ్చాత్తాపం గురించి చెప్తుందో, మారు మనసు గురించి చెప్తుందో, నిన్ను సరిచేసుకోవడం గురించి చెప్తుందో, పరిశుద్ధత గురించి చెప్తుందో, ఆ సంఘం నీకు క్షేమకరం. ఏ సంఘంలో లేస్తే డబ్బులు ఇవ్వండి అని మాట్లాడతారో, డబ్బులు ఇస్తే మీకు ఆశీర్వాదం అంటారో, అది మీకు క్షేమం కాదు. ఈరోజు ప్రాస్పెక్ట్ గాసులో ప్రధానమైనటువంటి స్టేట్మెంట్ ఏంటి తెలుసా, నువ్వు 100 రూపాయలు ఇస్తే దేవుడు నీకు 1,000 రూపాయలు ఇస్తాడు. ఇదేమైనా వ్యాపారమా? నేను 100 రూపాయలు పెట్టుబడి పెడితే దేవుడు నాకు 1,000 రూపాయలు లాభం ఇవ్వడానికి. దేవునికి ఇచ్చేది వ్యాపారం కాదండి, ఇట్స్ నాట్ విత్ బిజినెస్ మైండ్. అది కృతజ్ఞతా భావంతో ఇవ్వాల్సింది. నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇవ్వడం కాదు, ఆల్రెడీ దేవుడు నీకు ఇచ్చాడు, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నుంచి నువ్వు ఇచ్చేదాన్ని కృతజ్ఞత అంటారు, అది వ్యాపారం కాదు. దేవుడు నీకు ఇచ్చాడా, 100 రూపాయలు ఇచ్చాడా, దాంట్లో నుంచి నువ్వు ఎంత ఇస్తావో. పాత నిబంధన ప్రకారం దశ 10వ భాగం, కానీ కృత నిబంధన ప్రకారం లేదు. నువ్వు స్వచ్ఛందంగా సనుగుకోకుండా గొనుగుకోకుండా నువ్వు ఎంత ఇస్తావో హృదయపూర్వకంగా అంత దేవునికి ఇవ్వు చాలు. అయితే అందులో సనుగుండకూడదు, గొనుకుండకూడదు. రెండో చెప్తున్నాను, అప్పు చేసి కూడా మీరు దేవునికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకున్న దాంట్లో నుంచి దేవుడు కూడా సంతోషిస్తాడు. అప్పు చేసేపు నువ్వు బాధపడడం రైట్ కాదు. కాబట్టి క్రీస్తునందు ప్రభువు దేవుని బిడ్డ జ్ఞాపకం చేసి, అలా నీ పరిచయకు డబ్బు ఇవ్వద్దని నేను చెప్పడం లేదు, ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. పదే భాగమనే కాదు, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నుంచి నేను, దేవుడు నాకు ఇప్పుడు మిషనరీ పస్తు నా భార్య బిడ్డలు పస్తు లేకుండా నా కుటుంబానికి ఎంత అవసరమో వాళ్ళకి కావాల్సిన తీసి మిగిలినంత నేను పరిచయకు ఖర్చు పెడతాను. అంటే దాదాపు నేను 40 రూపాయలు నేను తింటే 60 రూపాయలు పరిచయకు ఖర్చు పెట్టుకుంటా, అది నా తృప్తి. అలా మిమ్మల్ని అందరూ అలా చేయమని కాదు, కానీ నువ్వు ఎంత ఇస్తున్నావు అది ఇంపార్టెంట్ కాదు, బట్ నువ్వు సనుగుకోకుండా గొనుక్కోకుండా హృదయపూర్వకంగా ఇస్తున్నావా లేదా అన్నది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, బీ కేర్ఫుల్, సాటన్ చీట్స్. వాడు చాలా తెలివిగా మోసగిస్తాడు. అంత్యదినాల్లో ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ లో 330 మందో ఒక ఆమె నేనే యేసు ప్రభువు అంటే ఆమెను వెంబడిస్తున్నారంట. చూసారా ఎంత తెలివిగా అపవాదం మోసగిస్తున్నాడు. సో బీ కేర్ఫుల్ అబౌట్ రాంగ్ డాక్టరింగ్స్, రాంగ్ టీచింగ్స్. ఓకేనా? దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వించను గాక. ఈ రోజుతో 10 మేజర్ పర్సిక్యూషన్స్ ని, అట్ ద సేమ్ టైం ఎక్కడతో పర్సిక్యూషన్స్ ఆగిపోయినాయి, కాన్స్టంటైన్ చక్రవర్తి దగ్గర నుంచి, ఆ తర్వాత సంఘానికి మేలు జరిగిందా, నష్టం జరిగిందా? నష్టమే ఎక్కువ జరిగింది. కాబట్టి మీకు అన్ని మేలులు ఇస్తాను, అన్ని ప్రొవిజన్స్ ఇస్తాను అంటే అది మనకు క్షేమం కాదు. ఒకవేళ సంఘం మీదుగా పర్సిక్యూషన్స్ ఉంటే వాస్తవానికి అవి వ్యక్తిగతంగా మనకు కష్టమే గానీ నష్టమే గానీ, బట్ సంఘానికి మాత్రం అవి మేలు. అందుకోసమే సంఘం ఈవెన్ ఈరోజు నార్త్ కొరియాలో కూడా విస్తరిస్తుంది, చైనాలో ఈరోజు సంఘం విస్తరిస్తుంది, ఇరాన్ లో కూడా సంఘం ఈరోజు విస్తరిస్తుంది. ఈరోజు మీరు వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చెస్ అనుకోండి, మీకు ఈ లిస్ట్ వస్తాయి. అమెరికా రాదు, స్విట్జర్లాండ్ రాదు, క్రిస్టియన్ స్టేట్స్ రావు, ముస్లిం కంట్రీస్, కమ్యూనిస్ట్ కంట్రీస్ వస్తాయి. వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రీజన్, ఎందుకంటే అక్కడ బహుభయంకరమైన పర్సిక్యూషన్స్ ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. అక్కడ క్రీస్తు కోసం వాళ్ళు విశ్వాసంతో రోషంగా నిలబడుతూ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ క్రీస్తుని ప్రకటించడం మానేశారు, కానీ క్రీస్తుని తమ జీవితాల ద్వారా ప్రదర్శిస్తున్నారు. కాబట్టి అక్కడ విశ్వాసం విస్తరిస్తుంది. మన భారతదేశంలో ఎస్పెషలీ మన దక్షిణ భారతదేశంలో క్రీస్తును ప్రకటించే వాళ్ళు 100 మంది ఉన్నారు, క్రీస్తును ప్రదర్శించే వాళ్ళు బహు కొద్ది మంది ఉన్నారు. కాబట్టి క్రీస్తును ప్రకటించుదాం, అది ప్రాముఖ్యం. అంతకంటే ప్రాముఖ్యం క్రీస్తును ప్రదర్శించడం. మన జీవితాల ద్వారా క్రీస్తుని ప్రదర్శించి అనేక మందిని ప్రభు కొరకు సంపాదిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.